ఏడవ ప్రసంగము. తర్వాతి రోజున అందరూ నిత్యానంద స్వామివారి వద్ద కూర్చుని ఉండిరి. అక్కడకు దర్బారు నుండి టీ, పాలు, మిఠాయిలు మొదలుగు అనేక తినుబండారములు పంపబడెను. ఆ తీసుకువచ్చిన వారితో శ్రీ ప్రకాశానంద స్వామివారు ఇట్లనిరి, ఈ మిఠాయిలు నాకేమీ నచ్చవు. బేచరాభాయి, మిఠాయిలు తినుటకు తమకు ఏమీ అభ్యంతరము కలదు? స్వామి ప్రకాశానంద, అవును అభ్యంతరమే. ఈ ప్రసంగమున ఒక మహమ్మదీయ సత్పురుషుని దృష్టాంతము వినండి. ఆయన పేరు మలిక్ దినార్. ఆయన చాలాకాలము మృష్టాన్న భోజనం చేసేవాడి కాడు. ప్రతిరోజు సాయంకాలము రొట్టెల దుకాణమునకు వెళ్ళి ఒక రొట్టె కొని తెచ్చేవాడు. అది తిని నీళ్లు త్రాగి ఆ రోజు ఉపవాసభంగము చేసేవాడు. అతడు ఎంతో ఆరోగ్యముగా నుండేవాడు. ఒకమారు అజ్ఞానముచే అతనికి పిండి వంటలు తినవలను అని కోరిక కలిగెను. ఎన్నియో దినములు తనను తాను నివారించుకునను, అయినను ఆశ అతనిని వెంటాడుట మానలేదు. అంతటా ఒకరోజునతడు బజారునకు వెళ్ళి మిఠాయిలు కొనుక్కుని ఇంటికి వచ్చెను. మహాత్ముడుగు మలిక్ దినారు ఆ మిఠాయిలు ఏమి చేయునో చూడవలనను ఉద్దేశ్యము దుకాణపు యజమానికి కలిగెను. అతడు ఒకరిని మలిక్ దినారు వెనుక పంపెను. కొంచెం దూరం వెళ్లిన తర్వాత మలిక్ దినారు మిఠాయిలు బుట్టలో నుంచి బయటకు తీసి మూడు మార్లు వాసన చూసి ఇట్లు చెప్పెను, ఓ మానసమా, నీకు ఈ మాత్రం భోగము చాలును. అంతటతడు ఆ మిఠాయిలు ఒక భిక్షుకునకు ఇచ్చి మనస్సునకు ఇట్లు ఉపదేశించెను, ఓ బలహీనముకు మానసమా, నియమానుసారము నడుచుకునుటకు నేను నిన్ను బాధించదలిచియున్నాను. నాకు నీ ఎందు ద్వేషము లేదు. నిన్ను మిత్రుడిగా తలచుటచేతనే ఇట్లు చేసి తిని కొద్ది రోజులు ఓపిక పట్టుము. ఏదో ఒక రోజున నీ దుఃఖములు అన్నీయు తప్పక నశించును. నాశనము లేని సుఖము కలుగును. సాత్విక పదార్థములు. బేచరాభాయి, పులుపు, ఉప్పు, కారము మొదలగు రాజస పదార్థములు తినరాదనియే గీతలో చెప్పిరి. పాలు, నెయ్యి మొదలగును సాత్విక పదార్థములు. ఆయుస్సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనాః రస్యాః స్నిగ్ధాః స్థిరాః హృద్యా ఆహారాః సాత్విక ప్రియాః. ఆయుర్దాయము, శక్తి, బలము, ఆరోగ్యము, సుఖము, ప్రీతి పెంపొందించినవియు, రుచికలవియు, నేతితో చేసినవియు, పాడుకానివియు, ఆనందకరములను అగు ఆహారములు సాత్విక స్వభావము కలవారికి ఇష్టము. యోగాభ్యాసము చేయువారికి సాత్విక ఆహారము నిషిద్ధము. స్వామి ప్రకాశానంద, సాత్విక పదార్థములని ఇప్పటి సన్యాసులు లడ్డూలు, జిలేబీలు మొదలగును ఆరగిస్తూ ఉంటారు. గృహస్థాశ్రమమునందు ఉన్నవారికి ఇవన్నీ సాత్విక పదార్థములే కాని యోగాభ్యాసము చేయువారికి ఇవన్నీ నిషిద్ధములే. భర్తృహరి మహారాజు మాటలు వినండి. విశ్వామిత్ర పరాశర ప్రభృతయో వాతాంబు పర్ణాసన తేపి స్త్రీముఖ పంకజం సులలితం దృష్ట్వైప మోహం గతాః సాల్యన్నం సగృతం పయోదధియుతం భుజంతి ఏ మానవాః తేషాం ఇంద్రియ నిగ్రహో యది భవేత్ వింధ్యస్తరేత్ సాగరం. విశ్వామిత్రుడు, పరాశరుడు మొదలగు మహర్షులు గాలి, నీరు, ఆకులు తినడివారు. వారు కూడా సుందరముగు కాంతాముఖమును చూచినంత మాత్రమున మోహమును పొందిరి. ఇక నెయ్యి, పాలు, పెరుగులతో అన్నము తినడివారికి ఇంద్రియ నిగ్రహము ఎట్లు కలుగును? అట్లు కలిగినచో వింధ్యపర్వతము సముద్రంపై తేలగలదు. అనగా ఇది అసంభవము, యోగుల ఆహారము. పేచరాభాయి, అయితే యోగులందరూ ఆకులు అలములు తినవలన? స్వామి ప్రకాశానంద, ఆకులు అలములు తినవలనని శాస్త్రములో లేదు. కాని యోగాభ్యాసమునకు తగిన ఆహారం భుజించవలను. మహాభారతంలో ధర్మరాజు భీష్మపితామహుని యోగుల ఆహారము గురించి అడుగగా ఆయన ఇట్లు చెప్పెను, కణానాం భక్షణేయుక్త పేన్యాకస్య చ భారత స్నేహానాం వర్జనేయుక్తో యోగీ బలమవాప్నుయాత్. నెయ్యి, నూనె మొదలగు బలవర్ధకముగు పదార్థములను విసర్జించి యోగి ధాన్యాది కణములను, గానుగు పిండిని భుజించవలను. అప్పుడే అతనికి ఆత్మబలము కలుగును. భుజాంతో యావకం రోక్షం దీర్ఘకాల మరిందమ ఏకాహారో విశుద్ధాత్మ యోగి బలమవాప్నుయాత్. రుచిలేని యవధాన్యమును ఏకభుక్తముగా భుజించుచో చాలాకాలము గడుపువాడు పరిశుద్ధమైన అంతఃకరణమును పొంది ఆత్మబలమును సంపాదించగలడు. భోగములచే చిత్తవృత్తులకు ఏకాగ్రత కలుగదు. ఇతర గ్రంథములందు కూడా ఇటులనే ప్రాణరక్షణార్థమును చిత్తైకాగ్రత కొరకును అనేక రకములకు ఆహారములు వ్రాయబడినవి. అవి తప్ప మిగిలినవి భోగ పదార్థములు అని చెప్పబడినవి. భోగము, యోగము రెండునూ ఒకదానికొకటి విరుద్ధములు. బేచరాభాయి, తమంతట తాము తినరాదు, కాని ఇతరులు ప్రార్థించినప్పుడు తిననచో దోషమేమి? స్వామి ప్రకాశానంద, త్రిదోషములు ప్రకోపించి తీవ్రజ్వరముతో బాధపడుచున్నవాడు ఒకప్పుడు పెరుగును అడిగినంత మాత్రమున ఆప్యాయముగా తెచ్చి వాని బలవంతము చేసి దానిని తినిపించినా వాని రోగము ముదురునేగాని కుదురునా? అట్లే ఇతరులు ఇబ్బంది పెట్టినందున భోగములకు ఆశపడి తిననవానికి చిత్త ఏకాగ్రత కుదరదు. విషయభోగములయందును నిమగ్నులైన వారి మనస్సు కామ్యముల వైపు మొగ్గును. వారి మనస్సు అనేక వృత్తులయందు మునిగిపోవును. పరమాత్మ ప్రాప్తిని కలిగించు సమాధిని పొందదు. ఆత్మానుసంధానము చేయు శక్తి ఉండదు. భోగములు ఎన్ని! సుగంధీ వనితావస్త్రం గీతం పానంచ భోజనం సయ్యాచ భూషణం జ్ఞేయో భోగోప్యష్టవిదో బుద్ధైః. సెంట్లు, అత్తరులు, పువ్వులు మొదలగు సుగంధ ద్రవ్యములు, స్త్రీలు, వస్త్రములు, సంగీతము, పానము, భోజనము, పాన్పు, అలంకారములు అని భోగములు 8 రకములు. శివసంహితలో కూడా ఇట్లున్నది. నారీ సయ్యాసనం వస్త్రం ధనమస్య విడంబనం తాంబూల భక్షయానాని రాజ్యైశ్వర్య విభూతయః హేమం రౌప్యం తథా తామ్రం రత్నం చాగరుధేనవః పాండిత్యం వేదశాస్త్రాణాం నృత్యం గీతం విభూషణం వంశీవీణా మృదంగాశ్చ గజేంద్రశ్చాశ్వవాహనం దారాపత్యాని విషయా విఘ్నాయేతే ప్రకీర్తితాః. ముముక్షువునకు స్త్రీ సంపర్కము, శయ్య, ఉత్తమాసనము, వస్త్రములు, ధనాదులు విఘ్నకరములు. తాంబూల భక్షణము, వాహనములు, రాజ్యము, ఐశ్వర్యము, వివిధ భోగములు, బంగారము, వెండి, రాగి, విలువగల రత్నములు, అగరు, పశుధనము, ఏనుగు, గుర్రము, పల్లకి, వేదశాస్త్రముల యందు పాండిత్యము, నృత్యము, గీతము, అలంకారము, వేణువాద్యము, వీణ, మద్దెల, భార్య, బిడ్డలు, ఈ విషయములన్నీయూ విఘ్నములే. ఐశ్వర్యముచే చిత్త ఏకాగ్రతకు భంగము. భోగములను అనుభవించుటచే చిత్త ఏకాగ్రతకు భంగము కలుగునట్లుగానే ఐశ్వర్యము అనగా అధికారముచే ఏకాగ్రతకు భంగము కలుగును. ఐశ్వర్యమనగా రాధ్యాధిపత్యము, దాసదాసీజనములు, ఏనుగులు, గుర్రములు మొదలగు వానియందు ఆధిపత్యము. ఈ ఐశ్వర్యము ఆత్మసాక్షాత్కారమునకు విరోధి. ఇందువలననే ముముక్షువు ఐహికములు, పారలౌకికములు అను 2 రకముల భోగములను, ఐశ్వర్యములను కూడా వాంఛించడు. యమధర్మరాజు ప్రలోభమునకు నిర్దేశించిన భోగాదులను ఆశించక నచికేతుడు ఆత్మసాక్షాత్కారమునకు బ్రహ్మవిద్యనే కోరెను. నచికేతుని తండ్రి వట్టిపోయిన ఆవులను యజ్ఞములో దానము చేశాను. అప్పుడు నచికేతుడు చాలా చిన్నవాడు. అతడు శ్రద్ధాభక్తులతో తండ్రిని అడిగెను, నాన్నగారు, మీరు వట్టిపోయిన ఆవులను బ్రాహ్మణులకు దానం చేసినారు, నన్ను ఎవరికి ఇచ్చెదరు అని పలుమార్లు అడిగెను. తండ్రి కోపోద్రిక్తుడై యమునకు అని సమాధానము చెప్పెను. పితృవాక్య పరిపాలకుడు నచికేతుడు యమలోకమునకు వెళ్ళెను. యముడు ఆ సమయమున ఎంటలేడు. యముని భార్య స్నాన సంధ్యాదులు చేసి దేవతార్చనకు లెమ్మని నచికేతుని కోరెను. కాని యముని దర్శనము చేయు వరకు ఏమీయూ గ్రహించను అని నచికేతుడు చెప్పెను. అట్లు యమసదనమున నచికేతుడు 3 రోజులు నిరాహారముగా పడి ఉండెను. ఇంటికి వచ్చి యముడు నచికేతుని చూచి ఇట్లనెను, నాయనా నచికేత, నీవు మా అతిథివి. 3 రోజుల నుండి నిరాహారముతో ఉండివి. నీయందు ప్రసన్నుడనైతిని. 3 వరములు కోరుకునుము. నచికేతుడు పలికెను, మా తండ్రిగారు నాయందు కోపముతో ఉన్నారు. వారి కోపము శాంతించి ప్రసన్నులగునట్లు మొదటి వరము దయచేయుడు. యముడు తథాస్తు అనెను. స్వర్గమును పొందుటకు కారణముగు యజ్ఞము ఎట్లు చేయవలయను? అందు ఎన్ని ఇటుకలను ఎట్లు ఉపయోగించవలను? ఈ యజ్ఞ విద్యా విషయములను 2వ వరముగా ప్రసాదింపుడు అని నచికేతుడు పలికెను. యముడు యజ్ఞ విద్యను నచికేతునికి నేర్పి ఇట్లనెను, ప్రపంచమున ఈ విద్య నీ పేరున విఖ్యాతి చెందును. నీవు 3వ వరమును కోరుము. నచికేతుడు అడిగెను, మరణానంతరము ఆత్మపొందు స్థితిని నాకు తెలుపుము. ఇది నేను కోరు 3వ వరము. నాకు ఆత్మవిద్య నేర్పుడు. యముడు పలికెను, దేవతలు కూడా ఈ విషయమును తెలుసుకొనగోరుదురు. ఇది చాలా రహస్యము, దుర్లభము. ఈ విషయమును అడుగకుము. నచికేతుడు ఇట్లనెను, తమరు సెలవు ఇచ్చినట్లు ఈ విషయము కడుదుర్లభము. దేవతలకు కూడా ఇది తెలుసుకొనవలనని కోరిక ఉండును. కనుక ఇప్పుడు నేను వేరొక వరముని ఎలా కోరుదును? ఆత్మవిద్యనే కోరుచున్నాను. నచికేతుని సమాధానము విని యముడు చెప్పెను, శతాయుష పుత్ర పౌత్రన్ వృణీష్వ బహూన్ పశూన్ హస్తి హిరణ్యమస్వాన్ భూమేర్ మహదాయతనం వృణీష్వ స్వయం చ జీవసరదో యావదిచ్చసి. 100 సంవత్సరములు ఆయుర్దాయముగల పుత్రులను పౌత్రులను కోరుము. అనేకములకు పశువులను ఏనుగులను సువర్ణమును గుర్రములను నివాసమునకు పెద్ద భూభాగమును కోరుము. నీ ఇష్టము వచ్చినంతకాలము జీవించుము. ఏతత్తుల్యం యది మన్యసే వరం వృణీష్వ విత్తం చిరజీవికాంచ మహాభూమౌ నచికేతస్వమేధి కామానాం త్వా కామభాజం కరోమి. ఇట్టి వరము మరి ఒకటి నీకు తోచినచో కోరుకునుము. ధనమును చిరంజీవత్వమును కోరుకునుము. ఈ మహాభూమి యందు వర్ధిల్లుము. నీకు కావలసిన కోరికలను ఇష్టము వచ్చినట్లు అనుభవించువానినిగా చేయుదును. ఏ కామా దుర్లభా మర్త్యలోకే సర్వాన్ కామాన్ ఛందత ప్రార్థయస్వ ఇమా రామా సరదా సతుర్యానహీ దృశా లంబనీయా మనుష్యై. మానవలోకమున దుర్లభము కోరికలన్నీయు నీ ఇష్టము వచ్చినట్లు అనుభవించుటకు కోరుకునుము. సౌందర్యవతులకు లలనామణులు రథములు వాద్యములు మొన్నగు దుర్లభములకు కోరికలు కోరుము. ఆ స్త్రీల పరిచర్యలను గైకునుచో భోగములను అనుభవించుము. అంతేకాని మరణమును గురించి అడుగకుము. అనగా మరణానంతరము ఆత్మ ఉండునా ఉండదా అని అడుగకుము. అది విని నచికేతుడు ఇట్లనెను, స్వోభావామర్త్యస్య యదంతకైతత్సర్వేంద్రియాణాం జరయంతి తేజః అపి సర్వం జీవితమల్పమేవ తవైవ వాహాస్తవ నృత్యగీతే. ఓ అంతక, సర్వమును నశింపజేయువాడా, తమరు నేడు ఇచ్చు పదార్థములు రేపు శరీరశక్తిని నశింపజేయును. బలము క్షీణించినంతనే మరణము నిశ్చయము కదా. కావున జీవితము ఏమీ దీర్ఘమైనది కాదు. తమరు ఇచ్చినవన్నీ తమకే ఉండుగాక. న విత్తేన తర్పణీయో మనుష్యో లప్స్యామహే విత్తమద్రాక్ష్మచేత్వా జీవిష్యామో యావదీశిష్యసి త్వం వరస్తుమే వరణీయస్సయేవ. మానవుడు విత్తముచే తృప్తినందడు. తమ దర్శన మాత్రముచేతనే ధనము లభించును. కానీ దాని ప్రయోజనమేమి? చిరంజీవితనము కూడా తమరు ఉన్నంతకాలమే కదా. కావున నాకు మరణానంతర విషయముల గురించి ఏ తెలుపుడు? అది ఏ నేను కోరువరము. అజీర్యతామృతానాముపేత్య జీర్యన్మర్త్యః క్వదస్థ ప్రజానన్ అభిధ్యాయన్ వర్ణరతి ప్రమోదాన్ అనతిదీర్ఘే జీవితే కోరమేత. బలహీనతను మృత్యువును పొందని దేవతల చెంతకు చేరిన మానవుడు క్షీణతకును మృత్యువునుకును ఆలవాలమగు సామాన్య సుఖమును ఎలా కోరును? అల్పకాలికమగు జీవితమును ఎందుకు ఆశించును? భోగములను ఐశ్వర్యములను మాయాకార్యములు వాటి ఎందు వివేకరహితముకు దృక్పథమును కలిగియుండుటచే మోహము సంభవించును. మాయాస్వరూపమును గురించి పారసభాగమున ఇట్లున్నది. మాయ మనుష్యుని అంధునిగా చేయును. మాయాశక్తుడు కాకుండుటకు ఆశాతృష్ణ వీనిని తగ్గించవలను. అంతటా హృదయమున పరమేశ్వరునికు సంబంధించిన అనుభవములు కలుగును. వానిచే బుద్ధి ప్రకాశించును. మాయను స్మరించరాదని సంతులు చెప్పిరి. కావున దేనిని స్మరించరాదో దానిని పొందుటకు ప్రయత్నించువాడు ఎంత అయోగ్యుడు! అట్టి జీవితముచే ఆత్మనిష్ట ఎట్లు కలుగును? అబూహరేసా అను సంతునకు ఒక మహాత్ముడు చెప్పెను, నాతో రమ్ము, నీకు మాయ యొక్క పూర్తి స్వరూపమును చూపించదను అని. అతనిని ఎముకలు మలమూత్రములు చింపిరిగుడ్డలు మొదలగు పదార్థములు ఉన్న చోటకి తీసుకుని వెళ్లి ఇట్లు పలికెను, నీవు చూచుచున్న ఆ పుర్రెలు పూర్వము ఎవరు తృష్ణ ఈర్ష్యలతో నిండి ఉండిరో వారివి. ఇప్పుడు వారి పుర్రెలు మాత్రమే ఉన్నవి. ఇవి కూడా కాలాంతరమున నశించును. మధురముగ నుండి అతి ప్రయత్నలభ్యములు ఆహార పదార్థములు ఈ మలరూపమును పొందినవి. ఎన్నియో అమూల్య వస్త్రములు ఇచ్చట చింకిరి గుడ్డలుగా పడియున్నవి. వాహనములకు ఉపయోగించు గుర్రములు ఏనుగులు ఈ ఎముకల రూపముననే మిగిలియున్నవి. మాయకు ఆరంభమును అంతమును ఇక్కడనే చూడనగును. దైవప్రాప్తికి భోగైశ్వర్యములు నిషిద్ధములు. ఇబ్రహీం ఆదము పూర్వము బలఖునకు రాజు. ఆయన వృత్తాప్యమునందు సర్వస్వమును త్యజించి ఫకీరు జీవితమును స్వీకరించెను. ఒకమారు ఆయన రాజభవనమునందలి పై అంతఃపురమున పరుండియుండెను. ఆయనకు అట్టి సంయమన మెట్లపై నడకచప్పుడు పెద్దది వినవచ్చెను. ఆ శబ్దమునకు భవనము కంపించిపోయెను. ఆయన ఉలికిపడి ప్రశ్నించెను, ఎవరక్కడా? ఆగంతకుడు చెప్పెను, నీ శత్రువును కాదు మిత్రుడను, నా ఒంటె తప్పిపోయినది, వెదుకుటకు ఇక్కడకు వచ్చితిని. ఇబ్రహీం అడిగెను, ఆ పై అంతస్తులో ఒంటిని వెదుకుట ఎట్లు? ఆగంతకుడు జవాబు చెప్పెను, ఓ అజ్ఞాని, నీవు ఇంత గొప్ప రాజభవనములో విలువగల వస్త్రములను ధరించి స్వర్ణ సింహాసనంపై కూర్చుని దేవుని తెలుసుకొనగోరుచున్నావు కదా. నీ ప్రయత్నము రాజభవనములోని పైయంతస్తులో ఒంటెను వెదుకుట వంటిది కాదేమో ఆలోచించుకునుము. నా మాటకు నీకు ఆశ్చర్యము ఎలా కలిగినది? ఇట్లు పలికి ఆగంతకుడు వెంటనే వెళ్లిపోయాను. అంతట ఇబ్రహీం మాదము రాజ్యమును వైభవమును వీడనాడి అరణ్యములోనికి వెళ్లిపోయి ఫకీరు జీవితమును గడిపెను. ఈ భోగైశ్వర్యములు రాజులయందే ఉండునని చెప్ప వీలులేదు. అనేక రకములకు భోగములను ఐశ్వర్యములను శ్రీమంతులకు కూడా లభ్యములు. ఈ రోజులలో ధర్మాచార్యులయందునూ గానవచ్చును. భోగైశ్వర్యములు ఉన్నచోట చిత్త ఏకాగ్రత అసంభవము. ప్రపంచమును త్యజించి సన్యాసమును స్వీకరించిన వారు కూడా మృష్టాన్నములను భుజించి మఠాధిపతులైన భోగులుగానే పరిగణించబడుదురు. నచికేతునకు యముడు ఇట్లు చెప్పెను. దూరమేతే విపరీతే విషూచి అవిద్యాయాచ విద్యేతి జ్ఞాత విద్యాభీప్సినం నచికేతసం మన్యే నత్వా కామా బహవో అలోలుపంత. విద్య అవిద్య ఈ రెండును పరస్పర విరుద్ధములు, విరుద్ధ ఫలమును ఇచ్చును. ఓ నచికేతుడా, నీవు జ్ఞానమును కోరుచున్నావని తలంచుచున్నాను. ఏలనన విషయేచ్ఛలు నీకు ఆశ కల్పించుటలేదు. నీవు పూర్ణ వివేకవంతుడవు. విషయభోగములలో అనేకులు గొప్పవారు చిక్కుకొనెదరు. వారిని నీవు త్యజించితివి. నచికేతుడు వివేకి విరాగి కావుననే యముడు అతనిని ఆత్మవిద్యను పొందుటకు తగినవానినిగా తలచి ఉపదేశించెను. అందుచేతనే భోగైశ్వర్యములు కలవారి మనస్సునకు ఏకాగ్రత కలుగుదని భగవానుడు నుడివెను. బేచరాభాయ్, పరమేశ్వరుడు ఈ శరీరమును అనేక భోగములను అనుభవించుటకే నిర్మించెను. మరి ఆ భోగములను త్యజించి శరీరమును ఎందుకు కష్టపెట్టవలను? జ్ఞానము వార్ధక్యమునందు పొందనగును. అందులకు వార్ధక్యమున అరణ్యములోనికి వెళ్లి యోగాభ్యాసము చేయుట యుక్తము అని నేటి యువకులు చెప్పెదరు. స్వామి ప్రకాశానంద. ఒక పిన్న వయస్సు గల జమీందారుడుండెను. అతడు 25 గ్రామములకు అధిపతి. అతడు కడు చిన్న వయస్సునందే యోగమును నేర్చుకుంటూ గురువు చెంతకు వెళ్ళెను. గురువు ఇట్లనెను, యోగము భోగము రెండూ ఒకే మారు జరగవు. బ్రహ్మానందమును భోగమును అనుభవించదలిచినచో విషయభోగమును విసర్జించవలెను. మనుష్య జన్మము అమూల్యము. స్వర్గమునందలి దేవతలు కూడా మోక్షమును పొందుటకు మానవ జన్మమును కోరెదరు. ఈ జన్మము చింతామణి వంటిది. ఈ శరీరమును తుచ్చములకు విషయభోగములకు అమ్మివేయరాదు. భర్తృహరి మహారాజు చెప్పెను, భోగకోపి స ఏక ఏవ పరమః. భోగము అనున్నది ఒకటే, అది అన్నింటికంటెనూ మించినది. ఇట్లు నచ్చచెప్పి గురువు అతనికి యోగమును బోధించెను. అప్పటి నుండి ఆ జమీందారుడు ఏకాంతమై యోగాభ్యాసము చేయుచుండెను. మిత్రులు అతనిని చూచి చెప్పుకొనసాగిరి, యోగము వార్ధక్యమును లభించును. ఈ వయస్సు అందుకు తగినది కాదు. ఈ మాటలు చెవికెక్కి ఆ జమీందారుడు యోగాభ్యాసమును విడిచి తప్పుత్రోవ తొక్కెను. 70 సంవత్సరముల వయస్సు వచ్చేసరికి అతని దేహేంద్రియములు శిథిలమయ్యను. అప్పుడు అతనికి మరలా యోగమును అభ్యసించవలనని కోరిక కలిగెను. కానీ అది జరుగుని పని. అతడు ఎంతో పశ్చాత్తాపమును పొందవలసి వచ్చెను. సత్సంగముచే భోగికి పశ్చాత్తాపము. భోగగ్రస్తుడైన మానవుడు అమూల్యముగు తన శక్తిని వ్యయము చేయును. ఆత్మశక్తిని పొందుటకు ప్రయత్నించడు. అతడు వృద్ధుడైన పిమ్మట సత్సంగముచే పశ్చాత్తాపమును పొందును. జన్మైవ వ్యర్థతాం నీతం భవభోగ ప్రలోభిన కాచమూల్యేన విక్రితో హంత చింతామణిర్మయా. సంసార భోగ విషయములయందు చిక్కుకునినందున నా జన్మ వ్యర్థమయ్యింది. అయ్యో, చింతామణిని గాజుముక్క ఖరీదుకు అమ్మివేసి తిని. మనుష్య శరీరము చింతామణి వంటిది. ఒక భేదవానికి దయాశీలుడుగు సంతుని దర్శనం కలిగెను. అతడు భేదవాడైనందున జాలి కలిగి ఆ సంతు అతనికి చింతామణినిచ్చెను. అతడు దానిని తీసుకునెను. కాని ఆ ప్రకాశవంతముకు పదార్థము ఏమియో అతను గుర్తించలేకపోయెను. అది ఒక రాయి మాత్రమే అనుకుని అతడు ఒక కూరల దుకాణమునకు వెళ్ళి, అన్నా, ఈ ప్రకాశవంతముకు పదార్థమునకు కూర ఇమ్ము అని అడిగెను. అతనికి ఆ రాతికి బదులు ఒక కాణీ కూర లభించెను. అది తీసుకుని అతడు వెళ్ళెను. తరువాత ఒక బంగార వర్తకుడు ఆ వైపునకు వచ్చెను. అతడు ఆ రాతిని చూచి, ఇది సామాన్యపు రాయి కాదు, విలువ కలది అనుకుని ఆ రాతికి 100 రూపాయలు ఇచ్చదను అనెను. అప్పుడు కూరల వర్తకునకు ఆ రాతి వెల ఇంకా ఎక్కువ ఉండును అని తోచెను. అతడు 100 రూపాయలకు అమ్మనెనను. బేరము చేసి చివరకు ఆ బంగార వర్తకుడు ఆ రాతిని 1000 రూపాయలకు కొనెను. అనంతరము ఆ బంగార వర్తకుడు ఆ రాతిని ఒక వజ్రముల వర్తకుని చెంతకు తీసుకుని వెళ్ళెను. వజ్రముల వర్తకుడు ఆ రాతికి 5000 రూపాయలు ఇచ్చదను అని చెప్పెను. బంగార వర్తకుడు అంగీకరించలేదు. చాలాసేపు బేరము చేసిన తరువాత వజ్రముల వర్తకుడు చింతామణిని 100,000 రూప్యములకు కొనను. పిదప ఆ వజ్రముల వర్తకుడు చింతామణిని రాజుగారికి సమర్పించను. రాజుగారు సంతోషించి అతనికి 1,00,000 రూపాయలు ఇచ్చిరి. ఈ శరీరము కూడా ఆ చింతామణి వంటిదే. దీనిని ధరించిన మానవుడు సదుపయోగము చేసినచో ఆత్మతత్వమును పొందును. దీని విలువ తెలుసుకొనని వాడు చింతామణికి బదులు కూరాకు తీసుకొనిన మూఢుని వలె విషయ సౌఖ్యములను మాత్రమే పొందును. కావున ఎంత శ్రమపడినను భోగ విలాసములను విడనాడి చిత్తైకాగ్రతను సాధించవలను. చిత్తైకాగ్రత పొందనంత వరకు సమాధి సుఖము కలుగదు. సమాధి సుఖమును కోరువారు తుచ్చమగు విషయ సుఖమును త్యజించి చిత్తైకాగ్రతను సాధించవలను. భర్తృహరి ఇట్లు చెప్పిరి. భోగాభంగుర వృత్తయో బహువిధాస్థైరేవ ఛాయాంభవ స్తత్కస్త్యైవ కృతే పరిభ్రమతరే లోకాకృతం చేష్టైహి ఆశాపాస శతోపశాంతి విశదం చేతస్సమాధీయతాం కామోచ్చిత్తివసే స్వధామవి యది శ్రద్ధేయమస్మద్వచః. భోగములు క్షణభంగురములు. ఆ భోగముల మూలముననే ఈ సంసార ప్రవృత్తి కలిగినది. నీవు ఏ సుఖము కొరకు తిరుగుచున్నావు? ఇట్లు తిరుగాడుట వలన ప్రయోజనము లేదు. నన్ను నమ్ముచున్నచో 100,000 వేల సంఖ్యలో ఉన్న ఆశలనే ఈ పాశమును త్రించుకుని కామమును హరించుటకు తగిన సామర్థ్యమును సంపాదించుము. స్వయం ప్రకాశకముగు ఆత్మయందు చిత్తైకాగ్రతను సాధించుము. బేచరాభాయి, అభ్యాసదశయందు భోగములు విఘ్నకారకములు, ఆరూఢదశయందు ప్రారంభవశమును భోగేచ్చగలిగినచో నష్టమేమి? విద్యారణ్యులు పంచదశయందు తెలిపిరి. ప్రారంభకర్మ ప్రాబల్యాత్ భోగేష్విచ్ఛా భవేద్యది క్లిశ్యన్నేవ తదాప్యేష భుక్తే విష్టిగృహీతవత్. ప్రారంభకర్మ ప్రాబల్యముచే భోగములయందు ఇచ్ఛ కలిగినను జ్ఞాని బలాత్కరింపబడిన వాని వలె ఎంతయో బాధపడుచో వానిని అనుభవించును. స్వామి ప్రకాశానంద, నేను సన్యసించిన తరువాత మద్రాసు ప్రాంతమునకు వెళ్ళితిని. అక్కడ నా పూర్వాశ్రమ పరిచితులు గురులింగ శాస్త్రియు వెంకటరాఘవ శాస్త్రియు ఉండిరి. అప్పుడు గురులింగ శాస్త్రి గీతపై 7 సంస్కృత వ్యాఖ్యానములకు తెలుగు చేసి అచ్చువేసి ఉండెను. వెంకటరాఘవ శాస్త్రి పంచదశ అనువాదమును ఆంధ్రభాషయందు ముద్రించుచుండెను. నేను గురులింగ శాస్త్రి వద్దకు వెళ్ళి ఉంటిని. అక్కడ నుండి వెంకటరాఘవ శాస్త్రి వద్దకు వెళ్లవలసి ఉండెను. గురులింగ శాస్త్రి తాను కూడా వచ్చిన నన్ను. కావున మేమిద్దరము కలిసి వెంకటరాఘవ శాస్త్రి ఇంటికి వెళ్ళితిమి. మేము వెళ్ళు సమయమున ఇద్దరు బ్రాహ్మణులు వెంకటరాఘవ శాస్త్రి వద్ద పంచదశ అధ్యయనము చేయుచుండిరి. మరి 3 నలుగురు శ్రవణము చేయుచుండిరి. జ్ఞానికిని ప్రారంధమునకును గల సంబంధమును గురించి చర్చింపబడుచుండెను. శిష్యులు ఇట్లు సందేహమును వెలిబుచ్చిరి. వివేకే జాగ్రతి సతి దోషదర్శన లక్షణే కథమారంభకర్మాపి భోగేచ్ఛాం జనయిష్యతి. దోషదర్శనాత్మకముగు వివేకము కలిగినప్పుడు ప్రారంధకర్మము భోగేచ్ఛను ఎట్లు కలిగించును? గురువులు ఇట్లు సమాధానము చెప్పిరి. నైషదోషో యతో అనేకవిధం ప్రారంధమీక్ష్యతే ఇచ్ఛా అనిచ్ఛా పరేచ్ఛా చ ప్రారంధం త్రివిధం స్మృతం. ఈ సందేహమునకు స్థానము లేదు. ప్రారంధము ఒక రకము కాదు. ఇచ్ఛా అనిచ్ఛా పరేచ్ఛ అని 3 రకములు. అపథ్య సేవినః చోరా రాజదారరతాపి జానంత ఏవ స్వానర్థమిచ్ఛాంత్యరబ్ధకర్మతః. అపథ్యము చేయువాడు దొంగ రాజభార్యాసక్తుడు ఈ 3 అనర్థమును ఎరిగియుండియే ప్రారంధకర్మవశమున అట్లు చేయుదురు. నచా అత్రైదద్వారయుతుమీశ్వరేణాపి సఖ్యతే యత ఈశ్వర ఏవాహ గీతాయామర్జునం ప్రతి. ప్రారంధకర్మజన్యముగు ఈ భోగేచ్ఛను ఆపుటకు ఎవని తరమూ కాదు. కావుననే భగవానుడు అర్జునునితో గీతయందు ఈ విషయమును చెప్పెను. సదృశం చేష్టతే స్వస్యాహ ప్రకృతేర్జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహాకిం కరిష్యతి. జ్ఞాని కూడా ప్రకృతిననుసరించి సంచరించును. భూతములు ప్రకృతికి లోబడును. నిగ్రహము ఏమి చేయును? ఇట్లు సంభాషణ జరుగుచుండగా శ్రోతలలో నుండి లక్ష్మీ నరసయ్య అను వృద్ధ బ్రాహ్మణుడు ప్రశ్నించెను. జ్ఞానము పొందిన తరువాత కూడా జారత్వము చేయుట ప్రారంధవశమున అనునది నిజమా? వెంకటరాఘవ శాస్త్రి, జ్ఞాని అట్టి పనులు చేయడు. చేసినను అది అతని దోషము కాదు. అది అతని గొప్పతనమును సూచించును. అంతటా ఆయన గురులింగ శాస్త్రి అభిప్రాయమును కోరెను. గురులింగ శాస్త్రి, ప్రతి అంతఃకరణమునందును మల విక్షేప ఆవరణ దోషములు అనబడు మూడు దోషములు ఉండును. మలదోషము అనగా పాపములు. పాపములు రెండు రకములు, మహాపాపములు అల్పపాపములు. మహాపాపములను గురించి మనువు ఇట్లు చెప్పెను. బ్రహ్మహత్య, సురాపానం, స్థేయం, గుర్వంగనాగమః, మహాంతి పాతకాన్యాహు సంసర్గశ్చాపితైః సహ. బ్రహ్మహత్య, సురాపానము, చౌర్యము, గురుపత్ని సంగమము, ఈ మహాపాపములు చేసిన వారితో సంసర్గము, మహాపాపములు. బ్రహ్మహత్య విద్వాంసుడు, నైష్టికుడు, బ్రహ్మజ్ఞుడు అయిన వానిని చంపుట అనగా బాధించుట. సురాపానం మద్యపానము మహాపాపము. భంగు, గంజాయి, నల్లమందు మొదలగు వానికంటే మద్యము ఎక్కువ మత్తును కలగజేయును. అందుచే చాలా చెడ్డది. అది మనస్సును ఉద్రేకపరచును. దానివలన మానవుడు కర్మకు వశీభూతుడగును. మద్యపానము చేసిన వానికి తన చెంతయున్నది తల్లియో సోదరియో కూతురో భార్యయో అను జ్ఞానము ఉండదు. కావున మద్యపానము నిషిద్ధము. అది మహాపాపము. మద్యపానము అను పైమాటతో ఉద్రేకమును కలిగించు పదార్థములను అన్నింటినీ తెలుపడమైనది. స్థేయం దొంగతనముగా తెలియకుండా గాని లేక బలవంతముగా గాని ఇతరుల సొత్తును తీసుకునుట స్థేయము. ఇచ్చట స్వర్ణస్థేయము మహాపాతకముగా పరిగణింపబడినది. గురువంగదాగమః గురుభార్య అను మాటతో పెద తండ్రి, మామ, రాజు మొదలగు పెద్దల భార్యలు కూడా ఉద్దేశించబడిరి. వారి సంగమము మహాపాపము. సంసర్గశ్చాపి తైహి సహా పై మహాపాపులతో సంసర్గము కలిగియుండుట కూడా మహాపాపమే. గోవధ, కన్యావిక్రయము, పరస్త్రీ సంగమము, మాతాపితృ పరిత్యాగము, శాస్త్ర నియమమును అతిక్రమించి వడ్డీ తీసుకునుట మొదలగునవి మహాపాతకముల కంటే తక్కువ పాపములు. ఈ అల్పపాపములను మహాపాపములను రాక్షస స్వభావమునకు చెందినవి. వాటిని చేయకుండా ఆపుటకే వేదములయందు యజ్ఞము, దానము, తపస్సు అను మూడు రకములకు కర్మను నిర్దేశింపబడినవి. విక్షేపదోషము అంతఃకరణమునందు విషయపదార్థములను అనుభవించవలనను కోరిక అనుడు చెడు సంస్కారము. ఇది అసుర ప్రకృతి. విక్షేపదోష నివృత్తికి వేదమునందు ఈశ్వరోపాసనము ప్రతిపాదింపబడినది. ఆవరణ దోషము తన స్వరూపమును జీవాత్మస్వరూపము పరమాత్మస్వరూపముగా తెలుసుకునుట ఎందలి అజ్ఞానము. ఈ అజ్ఞాన వృత్తికి వేదమునందు జ్ఞానము నిర్దేశింపబడినది. ఉపనిషద్భాగము, జ్ఞానకాండ, వాని శ్రవణ మనన నిధిధ్యాసములచే కలుగు సమాధి ద్వారా బ్రహ్మము యొక్క అపరోక్ష జ్ఞానము కలుగును. అపరోక్ష జ్ఞాన ప్రాప్త్యనంతరము శుద్ధ సత్వాంతఃకరణమునందు ప్రారంభవశమున మల విక్షేపదోషములచే మరలా రాక్షస అసుర ప్రవృత్తులు కలుగుట అసంభవము. ఏలనన మల విక్షేప దోషములు ఆగంతకములు, స్వాభావికములు కావు. స్వాభావికములైనచో వేదమునందు ఈశ్వరుడు వారి నివృత్తికి ఉపాసనా పద్ధతిని నిర్ణయించి ఉండేవాడు కాదు. అనేక జన్మల కర్మ అనడి బీజము నుండి అదృష్టము, వాసన అనడి రెండు రకములు అంకురములు పుట్టును. అదృష్టమునకు స్థూల శరీరమునకును సంబంధము కలదు. అటులనే వాసనకును సూక్ష్మ శరీరమునకును సంబంధము కలదు. ప్రారంధము పూర్వజన్మయందలి పుణ్యపాపములపై ఆధారపడి ఉన్నది. శరీరమునందలి బలము, ఎత్తు, రంగు, కుంటి, గ్రుడ్డి మొదలగు వానికి అన్నింటికినీ ప్రారంధము కారణము. అవి నివారించసఖ్యము కానివి. కాని అంతఃకరణమునందలి రాగద్వేషములు మొదలగు అసుర రాక్షస ప్రవృత్తులు ప్రారంధజన్యములైనను ఆగంతకములైనందున నివారించ వీలుపడును. బలవత్తరముగు ప్రారంధముచే అవి కలిగిన వాటిని నివారించుట కూడా అసంభవమే. వానికి జ్ఞానము కలుగుటకు వీలులేదు. విద్యారణ్యులు గీతను ప్రమాణముగా చెప్పిరి, పురుషుడు జ్ఞాని అయినను తన ప్రకృతిని అనుసరించియే పనిచేయును అని. ప్రకృతి అనగా పాపము భోగము కాదు, మరేమనా అన్నపానాది శారీరక క్రియలు. అవి స్వాభావికములు. బ్రహ్మసూత్రములయందు పస్వాదిభిశ్చ విశేషాత్ అని చెప్పబడినది. అన్నపానాదులయందు జ్ఞానికిని పస్వాదులకును వేదము ఉండదు. సంస్కృతమున ఒకే శబ్దమునకు అనేక అర్థములుండును. కావున ప్రసంగానుసారము అర్థము చెప్పవలను. అటులు కానిచో భగవానుడే గీత 9వ అధ్యాయమున మరలా ఇట్లు చెప్పునా, మహాత్మానస్తు మాం పార్థదైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్య అనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. ఓ అర్జున, దైవ ప్రకృతి పొందినవారు నన్ను తప్ప మరెవ్వరిని సేవించరు. ప్రాణులకు కారణమును నాసరహితుడను నేనే అని నన్నే భజించుదరు. దైవ ప్రకృతి సహజమైనది, ఆగంతకము కాదు. కావుననే అసురీం రాక్షసీం చైవ అని అసుర రాక్షస ప్రకృతులను దైవ ప్రకృతిని పొందనుపదేశింపబడినది. లక్ష్మీ నరసయ్య, జ్ఞాని కూడా ఇష్టం వచ్చినట్లు సంచరించరాదు అని ద్వైత వివేక ప్రకరణమున చెప్పబడినది. ఈ శ్లోకములందుకు విరుద్ధముగా ఉన్నవి, కావున అవి ప్రక్షిప్తములేమో, వాటిని తీసి చూడండి. అంతటి గురులింగ శాస్త్రి ఈ క్రింది శ్లోకమును చదివి వివరించను. తత్వం బుద్ధ్వాపి కామాదీన్ నిశేషం నజహాసి చేత్ యథేష్టాచరణం తే స్యాత్ కర్మశాస్త్రాతిలంఘన. తత్వమును తెలుసుకుని కూడా కామాదులను పూర్తిగా త్యజించలేకపోయినచో కర్మశాస్త్రోల్లంఘనము జరుగును. అంతట ఇష్టము వచ్చినట్లు మానవుడు సంచరించును. బుద్ధ్వా అద్వైతస్య తత్వస్య యథేష్టాచరణం యది సునాం తత్వదృశాం చైవ కోబేధో అశుచిభక్షణే. అద్వైతమును ఉత్తమతత్వమును తెలుసుకుని ఇష్టానుసారము సంచరించినచో అశుచిభక్షణమున కుక్కకును ఆ తత్వజ్ఞునకును భేదమేమి? బోధాత్పురా మనోదోషమాత్రాత్ క్లిష్ణాస్యథాదునా అశేషలోకనిందా చేత్యహో తే బోధవైభవం. జ్ఞానప్రాప్తికి పూర్వము కామక్రోధాదులచే నీవు బాధపడితివి. ఇప్పుడు ఇష్టము వచ్చినట్లు సంచరించి ప్రపంచమందరి చేతను తిట్లు తినుచున్నావా? ఏమి తెలివి? విడ్వరాహాదితుల్యత్వం మాకాంక్షీస్తత్వవిద్భవాన్ సర్వదీ దోషసంత్యాగాల్లోకై పూజ్యస్వదేవవత్. నీవు తత్వజ్ఞుడవు, అయినను కామాదులను త్యజించలేక అధమాధమములగు శోకరాదుల సమత్వమును పొందకుము. కామాది సంకల్పాత్మకముగు మనస్సునందరి దోషములను త్యజించి దేవుని వలె లోకపూజ్యుడు వగుము. కామ్యాది దోషదృష్ట్యాద్యాహ కామాది త్యాగహేతవః ప్రసిద్ధో మోక్షశాస్త్రేషు తానన్విష్య సుఖీభవ. కామ్యములందు దోషమును చూచుట మొదలగునవి కామాదుల త్యాగమునకు కారణములు. అవి మోక్షశాస్త్రములయందు మిక్కుటముగా గలవు. వానిని శోధించి తెలుసుకుని సుఖించుము. ఇట్లు ద్వైత వివేక ప్రకరణమున సిద్ధాంతరీకరించిన భోగములకు సంబంధించిన విషయము మూడవ ప్రకరణమున సమర్థించబడినది. కావున ఇవి ప్రక్షిప్తములు కావు. విజయనగరపు మంత్రిగానున్న వ్యక్తి సన్యాసమును స్వీకరించి శృంగేరి మఠమునకు ఆచార్యుడయ్యను. ఆయన భోగములను సమర్థించినచో ఆశ్చర్యమేమీ? గీతయందునూ ఉపనిషత్తులయందునూ ఈ గొడవలేదు. అంతటా పంచదశ చదువుచున్న బ్రాహ్మణులు అడిగిరి, అయితే పంచదశిని త్యజించవలన? గురులింగ శాస్త్రి, పంచదశి అందరూ అంగీకరించిన గ్రంథము కాదు. గీతా ఉపనిషత్తులు బ్రహ్మసూత్రములు మొదలగునవి సర్వసమ్మతములు, వానిపై ఆధారపడుము. అంతమాత్రముచే పంచదశిని త్యజించవలసిన అవసరము లేదు. వేదాంత ప్రక్రియకు పంచదశ శ్రేష్టమైనదే. ఇటువంటి విషయములను మాత్రము గుర్తునందు ఉంచుకొనవలను. శుష్క వేదాంతులు తమ తమ కుకృత్యములను ప్రజలకు నచ్చ చెప్పుకునుటకు శాస్త్రముల నుండి ఇట్టి శ్లోకములను ఏరుకునెదరు. శృతి స్మృతులయందు వీనికి తగిన ప్రమాణములు ఉండవు. ఎలనన అవి ఋషి ప్రణీతములు, వాణిలోనున్నవి సత్యము. ఇప్పటి విద్వాంసులు వ్రాసిన గ్రంథములలో ఇట్టి అసందర్భ విషయములు ఉండును. ఇవి వారి వంకర నడతలను కప్పిపుచ్చుకునుటకు వ్రాసిన విషయములు. ఇట్టి వాని సహాయము చే శుష్క జ్ఞానులు సామాన్య జనులను మభ్యపెట్టెదరు, వారు విశ్వసించెదరు. అంతటా బేచరాభాయిని ఉద్దేశించి వినోదార్థం ఇట్లు పలికిరి. స్వామి ప్రకాశానంద, విద్వాంసుల వద్ద విన్న సంగతి నేను చెప్పి తిని, నేను పంచదశ చదవలేదు. నీవు చదివినచో అనేక విషయములు తెలుసుకొనగలవు. నీవు జ్ఞానివి, కావున నీ ఇష్టము వచ్చిన సుఖములను అనుభవించుము. నేను మాత్రం అజ్ఞానిని.